మా ఎలివేలుపులైన శ్రీమతి సుబ్బాయమ్మ సూర్యనారాయణ దంపతుల దివ్య ఆశీస్సులతో గురుదేవుల దీవెనలతో సభను ప్రారంభించుచున్నాము. ఈరోజు వ్యాఖ్యాత్రిగా మీ ముందుకు వచ్చిన నా పేరు హేమలత. త్రిభాషా సహస్రావధాని అభినవ సుఖ ఆంధ్ర మురారి బ్రహ్మశ్రీ వద్దిపద్ది పద్మాకర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. శ్రీ డాక్టర్ రిమ్మలపూడి సూర్యరాజు గారిని గురువు గారికి పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాము.
గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
ముందుగా ప్రార్థన.
కరతల వీణాధారిణీ హంసవాహిని సరస్వతీ, కరతల వీణాధారిణీ హంసవాహిని సరస్వతీ, అక్షరమాలాధారిణీ విద్యాదాయినీ సరస్వతీ, కరతల వీణాధారిణీ హంసవాహిని సరస్వతీ, వరప్రదాయినీ వాగ్విలాసినీ నాదవేద కళా ప్రభాషిణీ, వరప్రదాయిని వాగ్విలాసిని నాదవేద కళా ప్రభాషిణి, సరోజనయని పుస్తక పాణి సరోజనయని పుస్తక పాణి, కామితదాయిని హే సువదాయిని కరతల వీణా ధారిణీ హంసవాహిని సరస్వతీ, బ్రహ్మస్వరూపిణి లోలలోచని భక్తజనరసనా విలాసిని, బ్రహ్మస్వరూపిణి లోలలోచని భక్తజనరసనా విలాసిని, క్షమాది గుణదాయిని సనాతని క్షమాది గుణదాయిని సనాతని, వీణ వినోదిని అమృతవశిని క్షమాది గుణదాయిని సనాతని, వీణ వినోదిని అమృతవశిని కరతల వీణాధారిణీ హంసవాహిని సరస్వతీ, హంసవాహిని సరస్వతీ.
జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల విరచిత భజగోవింద స్తోత్రం 5వ రోజు ప్రవచనమునకు స్వాగతం. నిన్నటి రోజున గురువుగారు తీర్థయాత్రల అవసరం వివరిస్తూ వ్యాసుడు ఆదిశంకరులు శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేసిన వైనం వివరించారు. మానవ శరీరంలో ఉండే షట్చక్రాలు అనగా మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రముల గూర్చి వివరించారు. ఒకసారి ఆదిశంకరులు శ్రీశైలం అడవుల్లో శిష్యులతో వెళుతుండగా ఒక పాము వారికి తారసపడిన వైనం ఆదిశంకరుల కృపతో ఆ పాము ఒక పురుషునిగా మారి వారికి తన పూర్వజన్మ వృత్తాంతము చెప్పుకున్న కథను సంపూర్ణంగా వివరించారు. సంపాదనలో పడి ఎటువంటి పుణ్యతీర్థాలు దర్శించకుండా జీవితం గడిపిన ఆ వ్యాపారి ఎటువంటి నీచ జన్మలు ఎత్తాడో, ఎన్ని కష్టాలు అనుభవించాడో మేము తెలుసుకున్నాము. వ్యక్తి చనిపోయేటప్పుడు ఏ ఆలోచనతో ఉంటాడో మరుజన్మలో ఆ రూపమే పొందుతాడని చెప్పారు. భార్య ఎవరు, బిడ్డ ఎవరు, నీవు ఎవరు, ఎవరి వాడవు, ఎక్కడి నుండి వచ్చావు ఆలోచించమని మనలను శంకరుడు హెచ్చరించారు. సంసారం చాలా చిత్రమైనదని తెలియచేశారు. పూర్వజన్మ రుణానుబంధంగా బంధం వల్ల భార్యాపిల్లలుగా వస్తారు, రుణం తీరగానే వెళ్ళిపోతారని తెలియచేశారు. కర్మఫలం అనుభవించటానికే జన్మ వస్తుందని తెలిసింది. నాది అనుకోవడమే పెద్ద మాయా అని చెప్పారు. సజ్జన సాంగత్యం వలన భవబంధాలు తొలుగునని, తరువాత మోహము నశించి స్థిరమైన జ్ఞానము కలుగునని, ఆ జ్ఞానముతో జీవన్ముక్తి పొందవచ్చునని తెలిపారు. సంపద మీద, కుటుంబము మీద వ్యామోహము వదిలి మన బాధ్యతలు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటి బొట్టు వలె అవి మనకు అంటకుండా జీవితం గడపాలని భజగోవిందం మనకు తెలియచేస్తుంది. సుఖదుఖాలకు అతీతంగా ఉండటమే జీవన్ముక్తి అని తెలియజేశారు. సనందునికి పద్మపాదుడు అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్నాము. వయసు మళ్ళితే కామము నశించినట్లు, నీరు ఆవిరైతే చెరువు లేనట్లు, సంపద హరించుకుపోతే బంధములు మాయమైనట్లు, తత్వజ్ఞానము కలిగితే సంసారం మనలను ఏమీ చేయలేదని తెలిపారు. సంసారం అనే వ్యామోహం జయించటం ఎంత కష్టమో నారదునికి కృష్ణుడు చేసిన వైనం మాకు చాలా నచ్చింది. ఈ సంసారం అనే సముద్రం దాటి ఆవలి ఒడ్డుకు చేరాలంటే గోవింద అన్న నామమే మార్గమని తెలియజేశారు. మరిన్ని విషయాలు ఈరోజు గురువుగారి ద్వారా తెలుసుకుందాము. నా పరిచయ వాక్యాలు ఇంతటితో ముగిస్తూ గురువుగారిని వారి అనుగ్రహ భాషణం చేయమని శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
శ్రుతిస్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. చెప్పండి అందరూ కూడా. శ్రుతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గోవిందుని యొక్క సేవ ఎంత గొప్పదో వివరిస్తూ ఇప్పుడు మళ్ళీ శంకరుల వారు 11వ గేయంలో అశాశ్వతమైన మన జీవితం గురించి తేలికగా స్పష్టంగా వివరించారు. మా కొరు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలః సర్వం మాయామయమిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఇది చెప్పవలసిన అవసరం లేనంత తేలిగ్గా కనపడుతుంది, కానీ నిగూఢమైన అర్థంతో కూడినది. సంస్కృతంలో మా అంటే వద్దు అనే వ్యతిరేకానికి వాడతాం, కురు అంటే చేయుము, మా కురు చెయ్యొద్దు పొందవద్దు. నాయనా పొందొద్దు అన్నాడు. ఏమి పొందొద్దు, ఏమి చెయ్యొద్దు అన్నాడు? ధనగర్వం మా కురు, డబ్బుందని గర్వించకు అని మొదటిది చెప్పాడు. అన్నిటికంటే ప్రమాదమైనది ధనం. ధనం వచ్చిన రోజుల్లో ప్రతి వ్యక్తికి తెలియకుండానే అహంకారం నెత్తికెక్కుతుంది, ఆ అహంకారంతో చెయ్యరాని పనులు చేస్తారు. జ్ఞానుల్ని పక్కన పెట్టండి, అందరి గురించి చెప్పట్లా. ఇలా అహంకరించి పతనమైపోయేటటువంటి అజ్ఞానుల గురించి చెబుతున్నాడు ఈయన. ఎంతసేపు ఈ బోధ ఎవరికి చెబుతున్నాడు? మీలాగా పరమజ్ఞానులైన వాళ్ళ గురించి చెప్పలా. మూఢ అని ఒకసారి, వాతుల అని ఒకసారి అంటున్నాడే, తద్వారా అజ్ఞానుల గురించి చెబుతున్నాడు. కొందరుంటారు యావజ్జీవితం ఎంత ధనమున్నా ఏ అహంకారం లేకుండా సౌమ్యంగా ఉంటారు, ఇతరులను అవమానించరు. కానీ కొంతమంది అజ్ఞానులు, దురహంకారులు కొంత డబ్బు వచ్చేసరికి రెచ్చిపోతారు, ఏవాణ్ణి మించిన వాడు లేడనుకుంటాడు. ఈ ధనాహంకారం అంత ప్రమాదం మరొకటి లేదు. మిమ్మల్ని నన్ను పట్టుకుంటే పెద్ద ఆశ్చర్యం ఉంది. కుబేరుడు కొడుకులు నలకోబరమణిగ్రీవులు కూడా ధనాహంకారం పొందారు. డబ్బుందని, పదవి ఉందని, అందముందని, యవ్వనముందని అహంకరించిన వాళ్లలో మొట్టమొదటి కేటగిరీ నలకోబరమణిగ్రీవులు. అందుకే మనకి శంకరుల వారు డబ్బుందని అహంకరించకు, క్షణంలో డబ్బు పోతుంది. మన కళ్ళ ముందు ఎంతోమందిని చూశాం కదండి, అట్టే కోటీశ్వరులు అయి మళ్ళీ అంతలోనే బికారులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ బికారి, రేపొద్దున్న ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఐశ్వర్యవంతుడు బికారి అవ్వచ్చు. అదే జ్ఞానం కలిగి ఉంటే మానవుడికి ఎప్పుడూ పతనం ఉండదు. ఒకవేళ దురదృష్టవశాత్తు కాస్త ఇబ్బంది వచ్చినా ఇబ్బంది అనిపించదు. జ్ఞానం వల్ల వాడికి ధనం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా అనిపిస్తుంది. ఇవాళ కింద కూర్చున్న మిమ్మల్ని తీసుకెళ్ళి రేపు పొద్దున ఏ సింహాసనం మీద కూర్చోబెట్టుకని ఇక నన్ను మించిన వాళ్ళు ఏడనుకుంటే ఏమవుతుంది? పటక్కన పడగొడతాడు పరమాత్ముడు. అందువల్ల ధనగర్వం మాకురు, డబ్బుందని గర్వించకు. రెండవది జనగర్వం మాకురు, విడదీసి చెప్పాలి. ధన జన యౌవన గర్వం, ధనగర్వం జనగర్వం యౌవన గర్వం, మాకురు అంటే పొందద్దు. సరే డబ్బుందని గర్వించేవాళ్ళు కొందరైతే వెనక మంది మార్పులు ఉంటే గర్వించేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. చాలామంది యొక్క లక్షణం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాతలు బోల్డ్ జనం వస్తారు. ఈ జనం వస్తారనే గర్వం అందరికీ ఉంటుందండి. రాజకీయ నాయకుడికి నేను కో అంటే కోటి మంది సిబ్బంది, నా కార్యకర్తలు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు నన్ను ఏదైనా నెగ్గిస్తారనుకుంటాడు రాజకీయ నాయకుడు. మాలాంటి ఉపన్యాసకులైతే నేను ఎక్కడ ఉపన్యాసం చెప్పినా ఓ జనం వచ్చి పడిపోతారు అనుకుంటాడు. ఈ పిచ్చాడు ఇలా అనుకుంటాడు. ఇది ఎంతో కాలం ఉండదండి. మీకు రహస్యం చెప్పనా, ఒక మహాత్ముడు ఉండేవాడు. మా చిన్నప్పుడు ఆయన ఉపన్యాసం చెబితే గాలి పోగుపడ్డాడు, జనం వచ్చి పడిపోయేవారు. ఆ ఇంటి పేరును బట్టి మీకు వినబడి ఈ పాటకి అర్థమైంది ఎవరో. ఏం జనం అండి, కన్యకా పరమేశ్వరి సత్రంలో నేను 10th class ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆయన ఉపన్యాసానికి 10,000 జనం వచ్చేవారు. ఆ రోజుల్లో ఏ మీడియా ఇంత లేని రోజుల్లో, అప్పుడు టీవీ కూడా సరిగ్గా లేదు కదా, అసలు ఊళ్ళల్లో టీవీ అంటే ఎరగని రోజుల్లో అంత జనం వచ్చేవారు. 10 సంవత్సరాల పాటు అండి ఆయన ఎక్కడికెడితే అక్కడ జనం, ఎక్కడికెడితే అక్కడ జనం ప్రభంజనంలో వచ్చేవారు ఒక దశాబ్దం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కొవ్వూరులో పాప మహానుభావులు మా దొరపల ప్రభాకర శర్మ గారి దగ్గరికి వెళ్ళాయినా, ఏమండి నా ఉపన్యాసాలు ఎవరూ పెట్టించట్లేదు, జనం రావడం లేదు, డబ్బు వచ్చిన రోజుల్లో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేశాను, ఏమైపోయిందో డబ్బు పోయింది. ఆయనకు డబ్బు కూడా అలాగే వచ్చేదండి. పురాణం విన్నవాళ్ళందరూ క్యూ కట్టి ఆ రోజుల్లో నా కళ్ళ ముందు 100, 500 ఇచ్చేవారు. అసలు 100 రూపాయలు జీతమే లేని రోజుల్లో అటువంటిది. డబ్బు మరి ఏం పోయిందో, జనము పోయారు. మా దొర్బల ప్రభాకర శర్మ గారు అందరినీ ప్రేమగా చూస్తారు కనుక ఒక ఆయన ఆంజనేయ స్వామి గుడి ఉపన్యాసం ఏర్పాటు చేశారు. అయింది ఆ ఉపన్యాసానికి వెళ్ళాను నేను. 3 మనుషులు ఉన్నారు, ఏర్పాటు చేసిన శర్మగారు ఉన్నారు, ఇంకొక 2 మాత్రం అస్సలు కదలకుండా కూర్చుంటే ఈయన అన్నాడు, మీరు ఎంత మంచివాళ్ళు అండి, మా శర్మగారితో పాటు చివరిదాకా నా పురాణం విన్నారంటే మీరు వెళ్ళిపోయాక మైక్ తీసుకుపోయేవాడి అండి, అందుకనే విన్నానండి అన్నాడు ఒకడు. రెండోవాడు ఇలా లైట్ పెట్టాడు, లైటింగ్ట అందుకని లైటింగ్ కోసము మైక్ కోసం ఏర్పాటు చేసిన సిబ్బంది ఇద్దరును కార్యక్రమం పెట్టిన ఆయన తప్ప 3 లేడు. మరి ఏమైపోయారో తెలియదు జనం. కాబట్టి వాళ్ళు వస్తున్న ఈ జనం అంతా శాశ్వతంగా వస్తారని, మన వెంట ఉంటారని, మనం ఎక్కడికెడితే అక్కడ భజన కొడతారని అనుకోవద్దు ఎప్పుడు కూడా. పిచ్చివేషాలు ఇస్తే సరస్వతి నెత్తి మీద ఒట్టిగా ముడుతుంది. అందుకల్లే నాస్తికవాదం చెయ్యొద్దు అని నేను చాలాసార్లు చెబుతాను. జనం వస్తున్నారని, రెచ్చిపోతున్నారని పిచ్చి జోకులు వేసి ఆవుల్ని తిట్టి లేకపోతే గుళ్ళని తిట్టి ఈ మధ్యన మూర్ఖుడు తయారయ్యాడు. మరి భగవంతుడు ఎందుకు ఆ శాపం పెట్టాడో తెలియదు కానీ గుళ్ళో ఎందుకండి ప్రదక్షిణ చేయడం అంటాడు, అమావాస్య నాడు ఎందుకండి దండం పెట్టడం అంటాడు, ఆ గోపాలస్వామి గుడి ఎందుకండి అంటాడు, లేకపోతే ఇంకో గంగానదిలో స్నానం ఎందుకండి అంటాడు. ఇవన్నీ నాస్తికవాదాలు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గులకి చివరి రోజుల్లో దుర్మరణం వస్తుంది అని సుస్పష్టంగా నారద పురాణంలో చెప్పారు. శాస్త్రాలు చెప్పిన వాటిని మన ఇష్టవచ్చినట్టు తిరస్కరించకూడదు. ఏ గుడైనా ఒకటి, ఏ దేవుడైనా ఒకటి అంటాడే, అలా అన్నప్పుడు ఎందుకు ఈ కాశీ గురించి ఇంత చెప్పడం? వ్యాసుడు ఏమన్నా తెలివి తక్కువవాడా, శంకరుడు తెలివి తక్కువవాడా? శంకరుడు కేదారానికి వెళ్ళి ఎందుకు మోక్షం పొందాడు? ఇక్కడే మోక్షం పొందొచ్చుగా, కానీ కేదార క్షేత్రానికి వెళితే కైలాసానికి వెళ్ళొచ్చు అని తెలుసు కాబట్టి అక్కడికి వెళ్ళాడు ఆయన. ఇన్ని ప్రదేశములన్నీ గొప్పవైన శృంగేరిలోనూ, పూరి జగన్నాథంలోనూ, పశ్చిమలో ద్వారకలోనూ, ఉత్తరం వైపు బదరిలోనే ఎందుకు మఠాలు పెట్టాడు ఆయన? అంటే ప్రతి ప్రదేశం పరమాత్మ స్వరూపమైన ఒక్కొక్క ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందా? ఓ చోట నీళ్లు ఉంటాయి, ఓ చోట నీళ్లు ఉంటాయా? ఓ చోట పచ్చగడ్డి మొలవదు, ఎడారిలో ఉంటుంది. ఓ చోట వద్దంటే గడ్డి మొలుస్తుంది, పంటలు పండుతాయి. ఒక్కో చోట చల్లగా ఉంటుంది ఏరియా, ఒక్కో చోట ఏమో వేడిగా ఉంటుంది. ఇది సృష్టి రహస్యం. అందుకే భగవంతుడు కూడా ఒక్కొక్క చోట ఏమో ఎక్కువ శక్తితో ఉంటాడు. అటువంటి గుడులకి విశిష్టత ఉంటుంది. అక్కడికి వెళ్ళి దండం పెడితే కోరిన కోరికలు తీరుతాయి. యక్షణ ముక్తీశ్వరుడు ఉన్నాడు తూర్పుగోదావరిలో, అక్కడికి వెళితే ముక్తి వచ్చి తీరుతుంది. కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది. సప్తమోక్షపురాలు అని మన పురాణాలు చెప్పాయి, అష్టాదశ శక్తిపీఠాల గురించి చెప్పాయి, ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పాయి. ఇవన్నీ విశిష్ట స్థానాలు. ఆ స్థానాలలో ఉన్న విలువ విలువే, అది లేని చోట ఉన్నటువంటి విలువ వేరు. కాబట్టి తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అంటే అది మహాప్రమాదం వచ్చి పడుతుందండి. అంతటా పరమాత్మ ఉన్నాడు. ఉంటే నీ ఇంట్లో కూర్చుంటే నీకెందుకు దేవుడు కనపట్టలేదు? మరి నువ్వు ఇంకో తోటకి ఎందుకో తపస్సుకి ఎందుకు వెళ్ళవలసి వస్తుంది? బియ్యంలో దేవుడు ఉన్నాడు, కానీ బియ్యం తింటావా? బియ్యం ఉడకబెట్టుకుంటేనే అన్నమే తింటాం. అన్నము పరబ్రహ్మమే, బియ్యము పరబ్రహ్మమే అని ఈ పిచ్చివాగుడు వాగేవాడు బియ్యం తినమన్నాడు, చచ్చిపోతాడు దెబ్బకి రోగం వచ్చి. కాబట్టి ఎందుకు వస్తుందో తెలియదు, కానీ కొంతకాలం పోయాక జనం చప్పట్లు కొడుతూ ఉంటే, ఉపన్యాసం బాగుంది బాగుంది అనుకుంటూ ఉంటే, ఈ పిచ్చి హాస్యానికి వెకిలి హాస్యానికి జనం ఏదో అంటున్నారు అనుకుని రెచ్చిపోయి వాగితే సరస్వతి వాడి నుంచి తప్పుకుంటుంది. నేను మానవ కథలో ఒక అద్భుతమైన గాథ రాశాను, చిట్ట చివరి కథ, మాట సంపదల మూట. ఆ కథ అంటే చాలా ఇష్టం మా భారతీ తీర్థస్వామి వారికి. దాని గురించి ప్రత్యేకంగా ఆయన ఒక మాట కూడా రాశారు. కాబట్టి ఆ కథ ఎప్పుడైనా ఒకసారి చదవండి. అలాంటి కథలు చదివితే సరస్వతి ఎందుకు కటాక్షిస్తుందో, ఎందుకు కటాక్షించదో తెలుస్తుంది మనకు అన్నమాట. నాస్తికవాదం ఎప్పుడు చేయకూడదండో, నాస్తికవాదం ఎప్పుడు వస్తుంది అంటే జనము మన వెంట బాగా ఉండి వీడు చెప్పిన దానికి చప్పట్లు కొడుతూ ఉంటే, వీడు ఏం చెప్పినా ప్రమాణం అనుకుంటూ ఉంటే, అప్పుడు ఈ పిచ్చాడు రెచ్చిపోతాడు. కళ్ళు మూసి తెరిచేలోపు జనం మాయమైపోతారు, వీడి ఇంట్లో పడి ఉంటాడు. లేదా సరస్వతి నాలుగుమే చేరి నేను ఇంక నుంచి ఉపన్యాసాలు చెప్పను అని వాడే అనేలా చేస్తుంది. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని వాడే అనేలా చేస్తుంది సరస్వతి. సరస్వతికి కోపం తెప్పించకూడదు. అందుకే నాలుగుతో ఎప్పుడూ కూడా దేవనింద, గోనింద, శాస్త్రనింద చెయ్యకూడదు. ఈ నింద ఎందుకు చేస్తామో శంకరులు వారు చెప్పారు. మొదట ధనం, రెండవది జనం. జనం బాగా వచ్చేస్తే తెలియకుండానే పిచ్చాడు రెచ్చిపోతాడనమాట. ఇక మూడవది యౌవనం. అమ్మ బాబో, ఈ యవ్వనంలో ఉన్నప్పుడు వీడికి ప్రపంచంలో తనను మించినవాడు ఎవడూ లేడనిపిస్తుంది. ఎంతెందుకు? 1999 నైమిషారణ్యంలో భాగవత సప్తాహానికి తీసుకెళ్ళాను. మేమంతా కుర్రగాళ్ళం. ఎప్పుడూ నేను గురుస్థానంలోనే ఉండేవాడిని గనక నాతో పాటు కుర్రాణ్ణి తీసుకెళ్ళాను, ముసలివాళ్ళని తీసుకెళ్ళాను. ముసలివాళ్లలో ఆనాటికి ఇంత ముసలివాళ్ళు కాకపోయినా మా ఏకోరామ గారు వెనకాతలు ఉన్నారు. అప్పటి కొద్దిగా జుట్టు ఉంది, ఇప్పుడు పూర్తిగా ఓడిపోయింది అనుకోండి. ఆ వెనక కూర్చున్నారు ఆయన, తర్వాత మహాదేవమణి గారు, ఇలా పెద్దల్ని తీసుకెళ్ళాను, ఒక కుర్రాడిని తీసుకెళ్ళాను. ఈ కుర్రాడు తొందరపడి ఏమన్నాడు తెలుసా? ఈ జుట్టు ఊడిపోయిన వాళ్ళు, తెల్లబడిపోయిన వాళ్ళు, తెల్లగడ్డం గాళ్ళు వాళ్ళు, నల్లగడ్డం వాళ్ళం మనం అందగాళ్ళం అండి అన్నాడు. ఎంతకాలం ఉంటుంది యవ్వన గర్వం? ఇలా అన్నాడు. అన్న కొద్ది రోజులకి ఆయన జుట్టు ఊడిపోవడం మొదలెట్టింది. ఇప్పుడు నెత్తి మీద నాలుగు వెంట్రుకలు మిగిలాయి. ఈ నాలుగు వెంట్రుకల్ని కవర్ చేయడానికి నానా యాతన పడి రంగులు వేయలేక చచ్చిపోతున్నాడు. అప్పుడే చెప్పాను నేనే, వెర్రివాడ, ఇవాళ నువ్వు 1999 యవ్వనంలో ఉన్నావు, రేపు 2019 వస్తుంది, ఓ 20 తర్వాత నీ మొహం చూసుకో అన్నాను. ఇప్పుడు ఆయన మొహం చూసుకుంటే ఆయనకే భయం వేస్తుంది, వాళ్ళు ఆవిడే భయపడుతుంది. ఆవిడ పతివ్రత కాబట్టి విడాక్ 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 అంటలేదు అనుకోండి, లేకపోతే ఎంత ప్రమాదం వస్తుంది? ఈ అహంకారం అంత ప్రమాదం మరొకటి లేదు. ఈ మూడు మనిషిని సర్వ పతనానికి తీసుకుపోతాయి. అందువల్ల మీరు కూడా పిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇవాళ ఏదో మనం యవ్వనంలో ఉన్నామని ముసలాళ్ళని ఆక్షేపించడం, వాళ్ళు నడవలేకపోతూ ఉంటే వాళ్ళని చూసి ఆక్షేపించడం, లేదా డబ్బు లేని పేదవాడిని చూసి ఆక్షేపించడం, లేదా జనం లేనటువంటి వాడిని, నలుగురు మనుషులు వెనకలేని వాడిని, ఒంటరిగా నానాయాతన పడి గుడిసెల్లో బతుకుతున్న వాడిని చూసి ఆక్షేపించడం ఎప్పుడు చేయకూడదు. ఈ మూడు ఒక్క క్షణంలో వెళ్ళిపోతాయట. మళ్ళీ ఒకసారి చూడండి, ధన గర్వం, జన గర్వం, యవ్వన గర్వం, మా కురు, ఈ మూడు గర్వములు ఎప్పుడూ పొందకు. నిమేషాత్, ఒక్క నిమిషములో, ఒక్క నిమిషము వలన, కాలహ కాలము, సర్వం మొత్తం అంతటినీ కూడా హరతి తొలగిస్తుంది. కాలం ఒక్క క్షణంలో పాడు చేస్తుందండి. యవ్వనం అంటే కొంత ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచాక తొలగుతుంది. యవ్వనం తొలగడానికి కొంచెం టైం పట్టచ్చు కొంతమందికి, కానీ డబ్బు తొలగడానికి క్షణాలు చాలు. తెలిసిన, నిన్నటి వరకు కోటీశ్వరుడు ఒక క్షణంలో బికారైపోయిన వాడిని చూశాను నేను. తిరుపతిలో ఉపన్యాసానికి వెళ్ళాను. ఆ ఉపన్యాసానికి ముందు రోజు వరకు వాళ్ళు కోటీశ్వరులు, మర్నాడు నా దగ్గరికి ఏడుస్తూ వచ్చారు. ఏమిటి విషయం అంటే, అదేదో సెన్సెక్స్లో పెట్టారట డబ్బులు, 50 లక్షలు పెట్టిందిట. రాత్రికి రాత్రే 50 లక్షలు పోయాయి. 50 లక్షలు ఆన్లైన్లో పోయాయి ఆవిడికి. పొద్దున్నే నా మొగుడు నన్ను చంపేస్తాను, నా డబ్బంతా పోయిందండి, వెనక ముందు చూడకుండా. అదేదో సెన్సెక్స్ అంటే కూడా నాకు తెలియదు, సెన్స్ లేకపోవటం ఏమో దాని పేరు, అదేమిటో తెలియదు. కానీ ఈ దరిద్ర వ్యాపారాలు నాకేం తెలుస్తాయి? కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. అందుకే మాకు సుఖంగా ఉంటుంది. నా బతుకు ఎందుకు సుఖంగా ఉంటున్నానంటే, నాకు ఇవేమీ తెలియవు కనుక తెలిసినటువంటి పెద్దల చేతిలో నా బతుకును పెట్టి గోవింద అనుకుంటూ బతుకుతున్నాను. నాకు ఏ లోటు లేకుండా ఉంది. పాపం తెల్లారేసరికి అదేదో వ్యాపారంలో పెట్టిందిట, అది రాత్రికి రాత్రి గంటల్లో పోయిందిట, దివాళా ఎత్తిందిట. ఈ విషయం భర్తకి తెలిస్తే చంపుతాడు, డబ్బు పోయింది, పిల్లలు ఎలా బతకాలి, నేను ఎలా బతకాలంటుంది ఆవిడ. నిన్నటి వరకు ఆవిడ ఖాతాలో 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షలు పోయాయట, మళ్ళీ అప్పు వచ్చిందిట. అంటే ఒక నిమిషంలో కాలం ధనం మొత్తం హరించేసింది. జనం కూడా, ఇవాళ చప్పట్లు కొడుతున్న వాళ్ళు మధ్యలో తెక్కొచ్చి వెళ్ళిపోవచ్చు. మనం చూడలేదటండి, రాజకీయ నాయకుల్ని మంత్రి పదవిలో ఉన్నాడు అని దండేశారట. ఇంతలోనే ఎవడో వచ్చి, పిఏ మీ మంత్రి పదవి కాస్త పోయింది అన్నారు. అనగానే ఈ దండలు వేస్తున్న వాళ్ళు దండలు బుచ్చుకుని వెళ్ళిపోయారు. పదవిలో ఉంటే దండ వేస్తారు, పదవి పోతే దండ వేయరు. వాళ్ళతో పోలిస్తే నేనేనయ్యం, రోజు ఒక్క దండ ఖాయంగా నాకు వేస్తున్నారు. కాబట్టి పదవి పోతే దండ ఉంటుంది అనుకోవడానికి లేదు. నిమిషంలో పోతాయి ఇవన్నీ కూడా. ఎంత విచిత్రంగా పోతాయో తెలియదు, ఎలా వచ్చాయో తెలియదు, ఎలా పోతాయో తెలియదు. అందుకే సిరిత వచ్చిన వచ్చును సరసితముగా నారికేళ్ల సలిలము భంగిన, సలలితముగా అని అంటున్నారు కానీ ఒట్టి అబద్ధం, సరసితముగా నారికేళ్ల సలిలము భంగిన్ సిరిదా ఓయిన ఓవును కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతి అన్నాడు ఆయన. డబ్బు వచ్చేటప్పుడు కొబ్బరి బొండంలోకి నీళ్ళు ఎలా వస్తాయో అలా వస్తుందిట. కొబ్బరి బొండంలోకి నీళ్లు రావడం మీరు చూసారా? చూడలేదు. బొండం బొండం కిందే ఉంటుంది, ఆ బొండంలోకి నీళ్ళు వస్తాయి, ఎలా వస్తాయో తెలియదు. డబ్బు వచ్చేటప్పుడు మనకి తెలియకుండానే దానంతా అదే వచ్చి పడుతూ ఉంటుంది. ఇంత శ్రమకి అంత డబ్బు వస్తుంది, పోయేటప్పుడు కూడా అలాగే పోతుంది, ఏనుగు మింగిన వెలగపండులాగా. కాబట్టి ఏ క్షణములోనూ మనము ఈ పోయేటటువంటి వస్తువులను చూచుకొని గర్వించద్దు అని చెప్పాడు ఆయన. ఈ జగత్తంతా మాయామయం, అఖిలం ఇదం జగత్తు మాయామయం బుద్ధ్వా విదిత్వా బ్రహ్మపదం ప్రవిశ అనాలి. ప్రవిశ అని దీర్ఘం తీకండి, ప్రవిశ, ప్రవేశించుము. ప్రవిశ అంటే ప్రవేశించుము, లోపలికి రమ్ము అని అర్థం. ప్రవేశించుము అనడానికి ప్రవిశ అంటాం అన్నమాట. ప్రవిశ రాధే, ప్రవిశ రాధే, రాధ ప్రవేశించు, రాధ ప్రవేశించు అని కృష్ణుడు పిలవల. ఈ క్రియాపదం ప్రవిశ అంటే సంగీతం కోసం ఒక్కోసారి ప్రవిశ అని దీర్ఘం తీస్తాం అనుకోండి, ప్రవిశ విదిత్వ అంటాం, అది సంగీతం. సంగీతం వాళ్ళకి మినహాయింపు ఇచ్చారులేండి. సంగీతం వాళ్ళు ఏ సంగీతాలైనా పాడచ్చట. వాళ్ళు అప్పుడప్పుడు అదేదో అంటారు, వాళ్ళు విచిత్రంగా ఉంటుంది అనమాట. కొన్ని కొన్ని శబ్దాలు వింటూ ఉంటే భయం వేస్తుంది, అయినా పర్వాలేదు. రాగం కోసం కొంత దీర్ఘం తీయాల్సి వస్తుంది. కానీ మామూలుగా అయితే మాత్రం, నాయన ఈ జగత్తంతా మాయామయము అని గ్రహించి తెలుసుకొని బ్రహ్మ పదవిని పొందు. అంటే ఈ జగత్తులో ఏ వస్తువు శాశ్వతంగా ఉండదు. మాయ అంటే ఏమిటి ఇప్పటికే మీకు చెప్పాను కదా.
ఈ క్షణంలో ఉంటుంది, మరుక్షణంలో ఉండదు. లేనిది ఉన్నది అని భావించడమే మాయా. నిజమునకు ఇవాళ ఉన్నట్టుగా మనం లేము. ఈ రూపములు ఎప్పుడూ శాశ్వతం కాదు, ఈ వస్తువులు శాశ్వతం కాదు, ఈ జగత్తంతా మిథ్య, సత్యం కాదు. సత్యమైతే నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలిగా, ఉండటం లేదుగా. నా చిన్నప్పటి ఫోటో ఎవడో నాకు షేర్ చేశాడు, అది చూసి నేనే కాదో నాకే తెలియటం లేదు. నిక్కరు వేసుకుని 7వ తరగతి చదువుకునే, ఆ రోజుల్లో లాగులే వేసుకునేవారు 7వ తరగతిలో కూడా. 10th క్లాస్ వరకు లాగులు వేసుకుని వెళ్ళేవాళ్ళం. ఆ లాగు వేసుకున్నప్పుడు ఉన్నటువంటి ఫోటోని చూస్తే, ఈ ఫోటో నేనేనా, మరి ఎవరైనా, నా పూర్వజన్మేమో అనిపించింది. 2007లో యజ్ఞం చేసినప్పుడు నాకున్న నిగనిగలాడే జుట్టు చూస్తే అది పూర్వజన్మలు అనిపిస్తుంది. మా అన్నయ్య గారు అబ్బాయి, ఇంత ఎలక పిల్లలో నా సంకలం ఉన్నాడు ఆ ఫోటోలో. ఆ అబ్బాయి ఇప్పుడు చూస్తే అందరూ నవ్వుతారు, చచ్చ మీరు అలా అవుతారండి. అప్పుడు ఆ కుర్రవాడు పీనుగు, ఇప్పుడు ఏనుగండి అంటారు. అంటే ఏంటి, కాలం వల్ల శరీరాల్లో మార్పు వచ్చేస్తుంది. ఎప్పుడూ ఇది శాశ్వతమైతే అలాగే ఉండాలి, కానీ ఇది శాశ్వతం కాదు. అందుకే బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఈ జగత్తు మిథ్య. మిథ్య అంటే ఏమీ లేదని కాదు, ఇలా ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా ఉండదు, ఈ క్షణంలో ఉన్నట్టుగా ఉండదు. నీ రూపంలో మార్పు వస్తుంది, ప్రవర్తనలో మార్పు వస్తుంది, వాక్కులో మార్పు వస్తుంది, ఆరోగ్యంలో మార్పు వస్తుంది, నీ చర్యలన్నీ అనుక్షణం మార్పునకు గురవుతాయి. ఇలా నిత్యం మార్పుతో ఉంటూ ఈ వ్యక్తి కనబడకుండా పోతాడు గనక దీనికి మిథ్యా జగత్ అని పేరు. అందువల్ల ఈ జగత్తులో ఏదీ శాశ్వతం కాదు, ఇదంతా మాయామయము అని గ్రహించు. ఇది గ్రహించి బ్రహ్మపదము ప్రవేశించు, అంటే బ్రహ్మజ్ఞానం పొందు. బ్రహ్మపదం పొందుట అంటే కైవల్యం పొందుట అని అర్థం. కైవల్యం కూడా మళ్ళీ 2 రకాలు. ఉత్తినే కైవల్యము అనకుండా ఇక్కడ శంకరుల వారు బ్రహ్మపదమనే వాడారు. బ్రహ్మపదమునకు కైవల్యమునకు తేడా ఉంది. కొంతమంది వైకుంఠమునకో కైలాసమునకో వెడతారు, కానీ అక్కడ ఎక్కువ కాలం ఉండరు, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. ఆ లోకములకు కూడా వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారా అని మళ్ళీ మనలాంటి వాళ్ళకి అనుమానం రావచ్చు. అక్కడికి వెళ్ళి కూడా వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి వైకుంఠంలో విష్ణుమూర్తికి కాపలా కాసి ఇద్దరున్నారు, ఒకడు జయుడు, ఒకడు విజయుడు. అవి పదవులు. ఈ జయ విజయుల పదవులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు. ఆ పదవిలో ఎవరున్నా వాళ్ళని జయ విజయులు అంటాం. ప్రధానమంత్రి పదవిలో ఎవరున్నా ప్రధాని అని ఎలా పిలుస్తామో, ఎవరు ఆ డ్యూటీలోకి వెడితే వాడు జయుడు విజయుడు అని పిలువబడతాడు. అంతటి పదవిలో ఉండి కూడా ఈ పదవి మాకుందనే అహంకారం పొందారు. మా వెనక అతను ధనం ఉన్నది, యౌవనం ఉన్నది, జనం ఉన్నారు అని అహంకరించారు. అహంకరించి ఒకరోజు వాళ్ళు ఏం చేశారు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే 4 బ్రహ్మ మానస పుత్రులు వైకుంఠంలోకి వస్తూ ఉంటే చేతిలో ఉన్న గదలు అడ్డం పెట్టి, ఆగండి లోపలికి వెళ్ళొద్దన్నారు. ఇది అహంకారమే. విష్ణువు దగ్గర మాకు గొప్ప పదవి ఉంది, మేము కైవల్యం పొందాం అని వాళ్ళకు కూడా తెలియకుండానే అహంకారం వచ్చింది. అహంకారంతో ఈ పిల్లలు లోపల కడుతూ ఉంటే, ఏ పిల్లలారా గొడ్డిప్పుకుని లోపల కడతారా అని ఆపారట. కొంచెం జ్ఞానదృష్టితో ఆలోచిస్తే వాళ్ళకి ఈ అనుమానం వచ్చేది కాదు. ఏమిటి అనుమానం, ఎవరో పిల్లలు వీళ్ళు, దిగంబరులు. దిగంబరులైన బాలురు విష్ణు దర్శనమునకు లోపలికి వెళ్ళడం ఏమిటనుకున్నారు, కానీ ఎంత శక్తి లేకపోతే ఈ చిన్నపిల్లలు వైకుంఠమునకు రాగలరు అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదంటే అదే మాయ, అదే అహంకారం అంటారు. ఒకసారి ఆలోచించండి, అసలు వైకుంఠం ఎలా ఉంటుందో మనకి తెలియదు. తెలిసినా వెళ్ళలేము. వెళ్ళాలంటే ఇలా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళ్ళలేము. అటువంటిది 8 సంవత్సరాల వయస్సున్న బాలురు 4 వివస్త్రులై దిగంబరులై అక్కడ దాకా వెళ్ళారు. వెళ్ళారంటే వాళ్ళు ఎంతో గొప్ప యోగులని మహాత్ములని జ్ఞానదృష్టితో గ్రహించాలి, కానీ గ్రహించలేకపోయారు. అందుకే ఆపారు. ఆపడంతో వాళ్ళ కొళ్ళు మండింది. డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాధినాథ సల్లాప సుఖారంభకుల ముక్త మానస దంభకులం చొరగ నీక తరిమిరధీశ. మీరు పిల్లలు అనుకున్నారే తప్ప వాళ్ళు మనస్సులో ఏ అహంకారం లేనివాళ్ళు, నిరంతర గోవింద స్మరణ పరాయణులు, నిరంతరం హరినామస్మరణం తప్ప మరొకటి ఎరగని వాళ్ళు అని గ్రహించలేకపోయారు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చామన్నారు, ఇది పరమ పవిత్ర వైకుంఠలోకం, ఈ లోకంలో ఉన్నంత వరకు అహంకారం ఉండకూడదు, ఇక్కడికి వచ్చాడంటేనే వాడు శక్తివంతుడు, మహాత్ముడయి ఉంటాడు, ఒక మాదిరి వాడు ఇక్కడికి రాలేడు, వచ్చిన వాడు హరిదర్శనమును కోసమే వస్తాడు, అటువంటి వాళ్ళని మీ అహంకారంతో ఆపారు. ఇది రాక్షస బుద్ధి, కాబట్టి మీరిద్దరూ మూడు జన్మలెత్తి భూలోకంలో రాక్షసులై పుట్టండి అని చెప్పించేశారు. అంటే అంత కైవల్యమునకు వెళ్ళి కూడా, వైకుంఠమునకు వెళ్ళి కూడా తమ అహంకారంతో శాపానికి గురై భ్రష్టులైపోయారు వాళ్ళు. ఆ జైవిజీలే హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, మళ్ళీ మూడవ జన్మలో శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. చూడండి ఎంత దెబ్బతిన్నారు. అందుకే కైవల్యము కూడా శాశ్వతం కాదట, కానీ శాశ్వతం శ్రీ కైవల్యం. అందుకే పోతన గారు భాగవతంలో శ్రీ కైవల్యము పతనము లేని కైవల్యం అన్నాడు. దానికే బ్రహ్మ పదవి అని పేరు. బ్రహ్మ పదవి అంటే ఒకసారి ఆ పరమాత్ముని దగ్గరికి వెడితే ఇంకక్కడి నుంచి మనం తిరిగి రావక్కర్లా. బ్రహ్మగారంటే ఈ చతుర్ముఖ బ్రహ్మ కాదు, నాలుగు ముఖాలు కలిగి సృష్టి చేసే బ్రహ్మ కాదు, జ్ఞానముతో కూడిన పదవి, భ్రష్టత లేని పదవి, వెడితే తిరిగి రాని అవసరము లేని పదవి, మళ్ళీ తిరిగి వెనక్కి రాని అవసరము లేని మహాపదవికి బ్రహ్మ పదవి అని పేరు. ఏమంటే ఎలా చెబుతున్నారు అంటే, మీరు రామాయణం చదివినా మీకు తెలుస్తుంది, రాముట్ట భూలోకంలో 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. చేసిన తర్వాత బ్రహ్మపాదం యాస్యతి బ్రహ్మలోకం సగచ్చతి అంటాడు. వైకుంఠం అనకుండా రాముడు బ్రహ్మలోకమునకు వెళ్ళాడు అంటాడు. చూడండి ఒకసారి పట్టాభిషేకంలో రామాయణం ప్రారంభం చదవండి, రాముడు బ్రహ్మలోకానికి వెళ్ళడం ఏమిటి అంటే రాముడు అంత ఉన్నత స్థితికి తన లోకానికి వెళ్ళిపోయాడు. భ్రష్టత లేని, తిరిగి రానవసరము లేని, స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలిగేటటువంటి ఆత్మ పదవికి వెళ్ళాడని అర్థం. అందువల్ల బ్రహ్మ పదవి అనే శబ్దమునకు అర్థం ఏమిటంటే ఎప్పటికీ పతనము లేని పదవి. ఒకవేళ అక్కడి నుంచి మనం రావాలంటే రావచ్చు, కానీ స్వేచ్ఛగా వచ్చిపోతాం. స్వేచ్ఛ వేరు, పతనం వేరు. శాపానికి గురయ్యారు జయవిజయులు, వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళాలంటే వెళ్ళలేరు. కాదే అదే వైకుంఠం నుంచి విష్ణువు అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు తిరిగి రాగలడు, వెళ్ళగలడు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలడు, వద్దంటే రూపం విడిచిపెట్టగలడు. అది స్వేచ్ఛ. అందువల్ల స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళగలిగే పదవి, పతనమునకు తీసుకుపోని పదవి, భ్రష్టత లేని పదవి, శాశ్వతమైన కైవల్యం బ్రహ్మ పదము అని పిలువబడుతుంది. అది ఎప్పుడు పొందుతాం అంటే ఈ లోకమంతా మాయామయము, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధనము జనము యవ్వనము ఉన్నాయి అనే గర్వం పొందకుండా ఉండాలి. నిమిషంలో ఇవన్నీ పోతాయి, కాలం అన్నిటినీ తొలగిస్తుంది అని గ్రహించి గోవిందుణ్ణి భజిస్తే గోవింద 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 అంటే బ్రహ్మ పదమునకు పోతావు అని క్లుప్తంగా చెప్పేశాడు ఆయన. ఒకవేళ అలాగ గ్రహించకపోతే మళ్ళీ భూమి మీద పడతావు. ఇందాకే చెప్పాను మీకు ప్రారంభంలో ఏమని, పూర్వం కుబేరుడు కొడుకులు నలకోవరుడు మణిగ్రీవుడు అని ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరూ మంచి పండితులు, యవ్వన స్వరూపులు. వాళ్ళకి ఎప్పుడూ యవ్వనం తప్ప ముసలితనం లేదు. దేవతలకి ముసలితనం ఉండదండోయ్, అందుకే దేవలోకానికి వెడితే కొన్ని లాభాలు ఉన్నాయి మనకి. దేవలోకమునకు వెళ్ళిన వాడు ఎప్పుడు చూసినా 30 పదులు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వాడిలా ఉంటాడు. వాడికి వార్ధక్యం ఉండదు. అందుకే దేవతలకు త్రిదశులు అని పేరు. 3 అంటే 3, దశ అంటే 10. 30 పదులు 30 ఏళ్ల వయస్సే ఎప్పుడూ ఉంటుంది వాళ్ళకి. అది దాటదు, అంతకంటే పిల్లలుగాను ఉండరట వాళ్ళు. అందుకే దేవలోకానికి వెళ్ళాలి అని చాలామంది కోరుకుంటారు. మీరు కూడా ఇలాగే భక్తితో నా పురాణం వింటే మిమ్మల్ని దేవలోకానికి ఎప్పుడొకప్పుడు పంపిస్తాను. ఇప్పుడు కాదు, 100 ఏళ్ళు నిండాక. ఇప్పుడు కంగారు పడి వెళ్ళిపోతే శ్రోతలు తగ్గిపోతారు. ఈ త్రిదశత్వంతో ఉన్న కారణం చేత నలకోబుర మణిగ్రీవులకి కొంత యవ్వనగరం ఉండేది. మొదట్లో లేదనుకోండి, వాళ్ళకి ఎవడన్నా అందంగా ఉంటే ఆ రోజుల్లో అబ్బా వీడు ఇంద్రుడా జయంతుడా నలకోబరుడా అనేవారండి. ఎక్కడివాడు యక్ష తనయందు జయంత వసంత కంతులన్ చక్కదనంబునన్ గెలువదాలిడివాడు అంటే యక్షతనయుడు అంటే ఈ నలకోబరుడు అన్నమాట. వాడు అంత అందగాడు. ఈ నలకోబరుడికి మణిగ్రీవుడికి మంచి కంఠం కూడా ఉండేది. వీళ్ళు పాడితే రాళ్ళు కరిగేవి, ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చేవి. కంఠం బాగుండేది, పాండిత్యం ఉంది, డబ్బున్న కుబేరుడు కొడుకులు ఎప్పుడూ యవ్వనంతో ఉంటారు. ఇక అందంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఓసారి వాళ్ళు కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో శివుడు తాండవ నృత్యం చేస్తున్నాడు ఆ సమయంలో. ఆ తాండవ నృత్యంలో వీళ్ళిద్దరూ చెరో డోలక్కు డోలు పుచ్చుకుని డుబుకు డుబుకుని వాయించారు. శివుడికి మృదంగధ్వని అంటే ఇష్టం. ఎవడన్నా డ్యాన్స్ చేస్తున్నప్పుడు మృదంగం బాగా వాయించినా పాట బాగా పాడినా ఇంకా బాగా డ్యాన్స్ చేస్తారు కదా ఎవరైనా. అలాగే శివుడు కూడా ఈ మృదంగ ధ్వనికి ఈ వాద్య సహకారానికి సంతోషించి అద్భుతమైన తాండవం చేశాడు. తాండవం పూర్తయ్యాక ఈ ఇద్దరిని పిలిచి, ఓ కుబేరపుత్రులారా, మిత్రపుత్రులారా, ఈరోజు మీరు అందించిన వాద్య సహకారానికి సంతోషించాను. ఇటువంటి వాద్య సహకారం ఇంతవరకు నాకెవరూ అందించలేదు, అందువల్లే నేను మెచ్చాను, మీకు ఒక పదవి ఇచ్చాను అన్నాడు. ఏమిటా పదవి? ఈరోజు నుంచి నేను తాండవ నృత్యం చేసినప్పుడు మీరు వాద్య సహకారం అందించండి. ఈ ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగం, మళ్ళీ ఇది అదేదో అడ్హాక్ పోస్ట్ కాదు, శాశ్వత ప్రాతిపదిక మీద ఉద్యోగం ఇచ్చాను అన్నాడు ఆయన. శివుడి దగ్గర నృత్యం చేస్తున్నప్పుడు వాద్య సహకారం అందించే కొలువు రావడం ఎంత కష్టం, ఆ కొలువు ఇచ్చాడు శివుడు. కొద్ది రోజులు వీళ్ళు బాగానే ఉన్నారు. ఈ జనం చేరతారు కదా పక్కన, వాళ్ళు చేరి, ఓ నలకోబ్రమణి గ్రీవులారా, మీరు లేకపోతే శివుడు డ్యాన్స్ ఏం చేయగలడు, ఆయన మొహం, మీరు వాద్య సహకారం వల్ల ఆయన నృత్యం బాగా చేస్తున్నాడు, అసలు మీ వల్ల శివుడికి పేరు వస్తుంది కానీ శివుడి వల్ల మీకు పేరు రావటం లేదని పొగిడారట. ఈ పిచ్చాళ్ళు బొట్లో పడిపోయారు. ఈ భజన పొరులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి, వాళ్ళు పక్కకు వచ్చి తెగ పొగిడేస్తారనమాట. ఈ బాబోయ్ మీరు పండితులు, లేకపోతే మీరు డబ్బున్న వాళ్ళు, మీరు మహాత్ములు అని పొగిడినా, ఎంత పొగిడినా వినయంగా స్వీకరించండి. ఇది నిజం అనుకున్నామా, క్షణంలో మన బతుకు వ్యర్థమైపోతుంది. ఎప్పుడో ఒకప్పుడు భగవంతుడు భ్రష్టత్వానికి తీసుకుపోతాడు. ఇద్దరు జనాల చప్పట్లకి పొగడతలకి లొంగిపోయి, నిజము సుమా, మనమే వాద్య సహకారం అందించకపోతే ఈ శివుడు డ్యాన్స్ ఏం చేయగలడు, అయినా మనకి గుర్తింపు తక్కువగా ఉంది, ఆయనకి ఎక్కువ పేరు వస్తుంది అనుకుని ఆ రోజు నుంచి మా వల్ల శివుడికి పేరు వచ్చింది అని డప్పాలు కొట్టడం మొదలెట్టారు. డప్పాలు కొట్టడం వల్ల మరికొంతమంది జనం చేరారు. వాళ్ళు అన్నారట, అయ్యో మీకు ఎక్కువ పేరు రావట్లేదు, శివుడికి పేరు వస్తుంది, బాధ మర్చిపోవడానికి కొంచెం చొక్కేసుకోండి అని అలవాటు చేశారు. పొగడతలు, దానికి తోడు మద్యం, ఈ మద్యంతో పాటుగా రంభ మొదలైన అప్సరసలు ఎప్పుడూ వీళ్ళ వెంటే ఉండేవారు. దాంతో ఎన్ని వ్యసనములు రావాలో అన్నీ వచ్చాయి. భ్రష్టస్య కావాగతి అన్నట్టుగా వీళ్ళు భ్రష్టులు అయిపోయారు. తాగి, తందనాలాడి, అహంకరించి మమ్మల్ని మించిన వాళ్ళు లేరనుకుని ఈ ఆడవాళ్ళని వెంట పెట్టుకుని ఒకసారి వీళ్ళు ఆకాశగంగ మందాకిని దగ్గరికి వెళ్ళారు. ఆ మందాకిని దగ్గర బట్టలు ఇప్పి అందులో దిగి ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఆటలాడుకోవడం మొదలెట్టారు. దానికి జలక్రీడ అని పేరు అన్నమాట. జలకాలాటలలో అని పాడుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ ఉండగా నారదుడు వచ్చాడు అక్కడికి. నారదుడిని చూడగానే ఆడవాళ్ళు సిగ్గుపడి వస్త్రాలు ధరించారు. కానీ అప్పటికే వీళ్ళు తెగ తాగేశారుగా, పీకదాకా పుచ్చుకుని ఎర్రబడిన కళ్ళతో, ఎవడవరా నువ్వు, నువ్వు వస్తే మేము లేచి నిలబడాలా అని మత్తుగా పలికారు. మదిరా పాన పరవశులు గావున వారులు వివస్త్రులై మెలంగుచున్నా అని పోతనగారు ఇక్కడ గద్యం రాస్తాడు. ఆ మద్యపానం మత్తులో నోటికొచ్చినట్టు మాట్లాడారు. దాంతో నారదుడి కోపం వచ్చింది. శంకర కింకరులై అహంకరిస్తారా, శివుడు మీరు లేకపోతే పనికిమాలిన వాడని ఆయన్ని కూడా తిప్పుతారా, ఈ ధనగర్వం పొందుతారా. ఇక్కడ అన్నాడు నారదుడు, ధనగర్వం, యౌవనగర్వం, రూపగర్వం, పదవీ గర్వం, ఈ నాలుగు గర్వాలు మిమ్మల్ని పట్టుకున్నాయన్నాడు ఆయన. అద్భుతమైన పద్యం రాశారండి ఇక్కడ పోతన గారు. సంపన్నుండొరుగానలేడు తనువు సంసారమున్నమ్మి హింసింపంజూచు దరిద్రుడెత్తువడి శుష్కీభూతుడై చిక్కి హింసింపండంజుల ఆత్మకుల్ సములుగా చింతించు అట్లౌట తత్సంపన్నాంధులకు అంజనంబు వినుమీ దారిద్ర్యమూహింపగన్ కలవాణి సుతులమనుచును కలకంఠుల తోడగోడి కానరు పరులన్ కలలోనైనను వీరికి గల క్రొవ్వడగిల్చి బుధుల గలుపుట యొప్పున్. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఎంత డబ్బు వచ్చినా అహంకరించరు, వాళ్ళకి జ్ఞానులు అని పేరు. పుట్టుకతో డబ్బుతో ఉన్నవాళ్ళు ఎంతోమంది లేరటండి. వాళ్ళు ఎప్పుడన్నా అహంకరించడం చూసామా? నేను అలాంటి మహాత్ములు ఎంతోమందిని చూశాను. కోట్లు కోట్లు ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటారు, పెద్దల్ని గౌరవిస్తూనే ఉంటారు. అమెరికాలో పాలడుగు శ్రీచరణ్ అని నాకు శిష్యుడు ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు ఇద్దరు లెక్చరర్లు. తిరుపతిలో జయరామ్ చౌదరి గారును, ఆవిడ తల్లిగారి పేరు ఏదో మనోజ ఏదో, ఆవిడ పేరు గుర్తుకెలేదు కానీ వాళ్ళిద్దరూ లెక్చరర్లు. ఈ పిల్లవాడికి తల్లిదండ్రుల సంస్కారం వచ్చింది, ఈ అబ్బాయి ఈ పాలడుగు శ్రీచరణ్ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నాడు. వినయంగా నన్ను సేవించి అవధాన విద్య నేర్చుకుని ఇవాళ ఇప్పటికీ 21 అవధానాలు చేశాడు, అష్టావధానాలు. ఎక్కడో అమెరికాలో 20 ఏళ్ల క్రితం స్థిరపడిపోయిన అబ్బాయి అపూర్వ రీతిలో అవధానం చేస్తున్నాడు. ఆయన్ని ఈ మధ్యన అవధానం చేస్తున్న చోటల్లో ఎంత అద్భుతంగా ఉంటున్నాయని అందరూ ఒప్పుకుడుతున్నారు. నిజంగా అతిశయోక్తి లేదు, కానీ నేను నిజం చెప్పమంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటే అతను రాసినంత అద్భుతంగా సంస్కృతంలో తెలుగులో ఇవాళ చాలామంది సంస్కృతం మేస్టారు ఎవరూ రాయలేరు. అడగండి కావాలంటే, నేను కూడా అంత అద్భుతంగా రాయలేనేమో అన్నంత బాగా రాస్తున్నాడు. గురువుని మించిన శిష్యుడు ఇంత పొగిడితే అతను ఏమంటున్నాడో తెలుసా, ఇదంతా మా గురువుగారి కటాక్షం అండి అంటాడు. ఐశ్వర్యం ఉంది, గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆ మనిషి ఎప్పుడూ నిరహంకారంగానే ఉంటాడు. మరి ఎలా ఇచ్చాడు ఆ దేవుడు ఆ సంస్కారం తెలియదు నాకు. ఆయన జీవితంలో అహంకారం పొందడం నేను చూడలేదు. అంతకంతకంతకే పేరు వస్తుంది, పేరుతో పాటు ధర్మం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో ఆయన కీర్తి వ్యాపిస్తుంది. మీరు యూట్యూబ్లో చూడండి, పాలడుగు శ్రీచరణ్ అని కొడితే వస్తుందన్నమాట. నేను ఆ అబ్బాయి గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసిన మీకు, ధనం ఉండి సంపదతో పాటు కీర్తి ఉండి విద్య ఉండి పదవి ఉండి ఇన్ని ఉండి విదేశాల్లో ఉండి ఈనాటి వరకు ఇదంతా మా గురు కటాక్షం అంటాడు. ఇవాళ పొద్దున్నే 4 పద్యాలు రాసి పంపాడు. ఎంత అద్భుతంగా ఉన్నాయో అమృతంలో ఉన్నాయని నేను మెసేజ్ కొట్టాను. ఇదంతా గురు కటాక్షం అని అన్నాడు మళ్ళీని. అది జ్ఞానం అంటారు. కొంతమందికి సంపద వచ్చినా ధనం వచ్చినా యవ్వనం ఉన్నా ఏమున్నా అహంకరించరు, భగవత్కృప గురుకృప అంటారు. మరికొందరు ఉంటారు 4 రూపాయలు రావడంతో కళ్ళు నెత్తికెక్కుతాయి, పెద్దల్ని తిడతారు, అహంకరిస్తారు. నేను నిజంగా చాలామందిని చూశానండి. శిష్యులంటే ఎలా ఉండాలో తెలిసినా గురువుగారికి ప్రాణం ఇచ్చి రక్షించాలి. అంతేగాని ఇవాళ 4 రూపాయలు వచ్చాయి కాబట్టి గురువుగారిని వదిలేసి, కష్టం వస్తేనేమో గురువుని పట్టుకొని, సుఖం వస్తే గురువుని మర్చిపోతే వాడు శిష్యుడేంటి వాడి మొహం? ఈ బోడి శరీరం వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది. అందుకని ధన్ మన్ తీన్ గురుకే చరణారవిందపర సమర్పణ కర్ణాహయ అంటాడు తులసీదాసు. మన తనువు ధనము మనస్సు గురువుకి సమర్పిస్తే తరిస్తాం. అటువంటిది గురువుల్ని గౌరవించక ధనముందని అహంకరించి కలవాడైనటువంటి యక్షుడు కుబేరుని కుమారులు అనుకుని మీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడి అగౌరవపరుస్తారా? నారదుణ్ణి నన్ను గురువుని అగౌరవం చేస్తారా? కాబట్టి మీరిద్దరు జంట మద్ది చెట్లై పుట్టండి, 100 సంవత్సరముల పాటు మద్ది చెట్లై ఉండండి బృందావనంలో వ్రేపల్లెలో. ఆ తర్వాత గోవింద చరణారవింద పరిస్పందం, ఎక్కడొకడో గోవింద శబ్దమే వాడాడు. అందుకే నేను ఈ కథను మీకు మళ్ళీ కొటేషన్ ఇస్తున్నాను. నేను 100 దివ్యవర్షంబులుండు, ఇక్కడ ఒక అద్భుతమైన గద్యం రాశారు పోతన గారు భాగవతంలో. ఓరి మేరలు స్త్రీ మదాంధులరు కావున భూలోకంబున అర్జున తరువులై 100 దివ్య వర్షంబులుండుండట మీద గోవింద చరణారవింద పరిస్పందంబున ముక్తులరై నారాయణ భక్తులరై పరమ సాధు భావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరు నాదు వాక్యము కథనం. ఒరి మీరిద్దరూ అహంకరించారు, ధన జన యౌవన గర్వంతో ఉన్నారు, కాబట్టి మీకిదే నా శాపం. మీరు భూలోకంలో 100 దివ్య సంవత్సరముల పాటు జంట మద్ది చెట్లే పుట్టండి. అంటే ఇక్కడ ఇక్కడ చెరువు చెట్టుగా పక్క పక్కనే ఉండండి. ఇక్కడ కూడా కవల పిల్లలు కనుక కవల పిల్లలుగా కవల చెట్లు కిందే పుట్టండి. అలా 100 సంవత్సరాలు అయ్యాక అక్కడికి కృష్ణుడు వస్తాడు. ఆయన రోలు ఈడ్చుకుంటూ మిమ్మల్ని పడగొడతాడు. అప్పుడు ఆయన కాలు మీకు తగులుతుంది. ఆ గోవిందుని పాద స్పర్శ వల్ల ముక్తి పొంది, దేవలోక వ్యక్తి పొంది, అహంకార విముక్తి పొంది తిరిగి బుద్ధిమంతులవుతారని చెప్పించాడు. ఆ తర్వాత గోవింద స్పర్శ కలిగింది. అంటే ఏమిటనమాట, ఒకటేమో ధనము జనము యవ్వనము ఉన్నాయని అహంకరించకూడదు, నిమిషంలో ఇవన్నీ పోతాయి. అహంకరిస్తే బ్రహ్మపదం పొందాం. ఆ అహంకారం నుంచి బయటపడి బ్రహ్మపదం పొందాలంటే మళ్ళీ ఏం చేయాలన్నమాట, గోవిందం భజ, గోవిందుణ్ణి భజించు. గోవిందుని పాద స్పర్శ వల్ల తరిస్తారన్నాడు, కానీ కృష్ణ స్పర్శ అనలేదు అక్కడ భాగవతంలో. అంటే గోవింద నామం ఎంత గొప్పదో ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. అజ్ఞానము వల్ల పెద్దలని తిరస్కరించి శాపానికి గురైన వాడు కూడా మళ్ళీ గోవింద గోవింద అంటే గోవింద రూపంలో వచ్చి ఆ గోవిందుడు తన పాదం తగిలించి వాళ్ళని విముక్తులు చేయవలసిందే. అందుకనే వీలున్నంత వరకు గోవింద స్మరణ చెయ్యండి అన్నాడు శంకరుడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందో, అనుక్షణం రోజు నేను ఎందుకు ఇన్నిసార్లు స్ట్రెస్ చేసి ఆ పదాన్ని చెబుతానో, కొండెక్కినంతసేపు కూడా, ఏడు కొండలు ఎక్కినంతసేపు కూడా గోవింద గోవింద అనుకోవాలి, ఆయాసం పొందుతున్నంతసేపు. అప్పుడు ఆ గోవిందుడు మన పాపాలన్నింటినీ కూడా, పోయిందా పాపం, పాపం పోయిందా, పాపం పోయిందా అని ఆ గోవిందుడు మనల్ని రక్షిస్తాడు. గోవింద నామము తొందరగా పాపాలను తొలగిస్తుందట. అన్యనామముల కంటే ఈ నామమునకు శక్తి ఎక్కువ ఉంది. మళ్ళీ ఏ పిచ్చాడో ఏ నాస్తికుడో ఇది విని, ఏ కృష్ణ లేదా నారాయణ లేదా విష్ణువు లేదా గోవింద అని ఎందుకు అనాలి, ఏ నామైనా ఒకటే అంటే, ఏ నామైనా ఒకటే, కానీ ఈ నామానికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టే శంకరుడు లాంటి వాడు ఈ విషయం చెప్పాడు. కొండల మీదకి వెళ్ళినప్పుడు గోవింద అనంటరా బాబు అన్నారు. ఇంచుమించుగా ప్రాచీన కాలంలో వీలున్నంత వరకు ఎక్కువగా గోవింద స్మరణే చేయించేవారండి. మంత్రం అయితే అష్టాక్షరి మంత్రం ఇచ్చేవారు లేదా ద్వాదశాక్షరి ఇచ్చేవారు, నామల్లో మాత్రం గోవింద గోవింద అని అండినేవారు అన్నమాట. అన్నీ ఒకటేనే, దీనికి ఒక ప్రత్యేకత ఉన్నది. అన్నీ స్వీట్లే, కానీ కొన్ని స్వీట్లు రుచిగా ఉంటాయి, కొన్ని స్వీట్లు తినలేము. ఆవకాయ బాగానే ఉంటుంది, దిక్కుమాల బెల్లపు ఆవకాయ అని తింటారు కొంతమంది. మరి వాళ్ళ నాలుగే నాలుగో ఏ జన్మ పాపమో కానీ, మరి బెల్లం వేస్తే ఆవకాయ తినగలమా, హడిలిపోతాం. కాబట్టి జవకో రుచి పుర్రికో బుద్ధి అన్నట్టుగా భగవంతుడు ఏం చేశాడంటే, నామాలలో గోవింద స్మరణ తొందరగా మనల్ని భయంకరమైన దోషముల నుంచి విముక్తి కలిగిస్తుంది అని చెప్పి తద్వారా గోవింద అనండి అన్నాడు. ఇక ఇప్పుడు 12వ దాంట్లో ఆయువు ఎలా వెళ్ళిపోతుందో చెప్పాడు, అయినా ఆశ తొలగదంటాడు ఆయన. దినయామింజౌ సాయం ప్రాతః శిశిర వసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచతి ఆశావాయుః. పగలవుతోంది, రాత్రి అవుతోంది, మనం కళ్ళ ముందే చూస్తున్నాంగా. నా ఉపన్యాసం ఏ రోజు మొదలెట్టాము, 2వ తారీఖు నాడు మొదలెట్టాము, అంటే ఆ రోజు గురువారం అనుకుంటున్నాను నేను, లేకపోతే శుక్రవారం. మరి పోనీ శుక్రవారం అనుకుందాం ఉదాహరణకి. శుక్రవారం మొదలెట్టాం, రాత్రి అయిపోయింది, శనివారం పగలు, మళ్ళీ శనివారం రాత్రి, ఆదివారం పగలు, ఆదివారం రాత్రి, సోమవారం పగలు, సోమవారం రాత్రి, మంగళవారం పగలు, మంగళవారం రాత్రి అయింది, రేపు పొద్దున మళ్ళీ బుధవారం పగలు. దిన పగలు, యామిని రాత్రి, దిన యామిన్యౌ అంటే పగలు రాత్రి గడుస్తున్నాయి. సాయం ప్రాతః, సాయంకాలము ప్రాతకాలం అంటే సంధ్యా సమయాలు కూడా గడుస్తున్నాయి. శిశిర వసంతో, శిశిర ఋతువు పెడుతోంది, మళ్ళీ వసంత ఋతువు వస్తుంది, వసంత ఋతువు కళ్ళ ముందు వెళ్ళిపోతుంది, మళ్ళీ శిశిర ఋతువు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయండి, ఎప్పుడు చూసినా ఉపన్యాసం చెప్పినట్టే ఉంటుంది నాకు, మళ్ళీ ఎప్పుడు చూసినా పడుకున్నట్టే ఉంటుంది. అవునా, నా మీ కళ్ళ ముందే 2012లో చెప్పామంట ఉండరాజవరంలో, 7 సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడే, 7 ఇయర్స్. కళ్ళు మూసి తెరిచితే అయిపోయినట్టుగా ఉందన్నమాట అప్పుడే. ఈ విధంగా సంధ్యా సమయాలు గడుస్తున్నాయి, పగలు రాత్రి గడిచిపోతుంది, ఋతువులు గడిచిపోతున్నాయి, మళ్ళీ గడుస్తున్నవి వస్తున్నాయి, వస్తున్నవి పోతున్నాయి. కాలహ క్రీడతి, కాలం ఇలాగే గడిచిపోతుంది, కాలం ఒక ఆట ఆడుకుంటోంది మనతో. ఎంత విచిత్రంగా వెళ్ళిపోతుంది కాలం. నాకు అసలు ఇప్పట్లో ఇలా ఇంత వయసు వస్తుందని అనుకోలేదు, నేను ఎప్పుడూ 25 ఏళ్ళు కుర్రాడిని అనుకున్నాను. నా కర్మయోగం వల్ల ఏమిటో తెలియదు, తెలియకుండానే ఇలా అయిపోయాం. చూశారు, అసలు తెలియకుండానే మన వయస్సు కరిగిపోతుంది. ఆయువు రోజు గడిచే కొద్దీ తరుగుతోంది, కాలం కరిగిపోతోంది, ఆయువు తరిగిపోతోంది, క్రమంగా మనం లేకుండా పోతాం. పోనీ లేకుండా పోయినా శాశ్వత కైవల్యం పొందుతామా అంటే మళ్ళీ ఏ జన్మ వస్తుందో తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మోక్షం పొందితే ఈ భూమి మీద పుట్టేవాడు వట్ట, మోక్షం అంత తేలిక అనుకోకండి, అదేమీ అంత సులభంగా వచ్చేది కాదు. కల్లో మాట మోక్షం అంటే ఎంతో సాధన చెయ్యగా చెయ్యగా అప్పటికప్పటికో భగవంతుడి కరుణ వల్ల మోక్షం వస్తుంది. ఆయువు ఎంత వేగంగా వెళ్ళిపోతుందో తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పాడు ఆయన. ఇంతకాలం గడిచిపోతున్నా ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, పగలు గడుస్తోంది, రాత్రి గడుస్తోంది, సంధ్యా సమయాలు వెళ్ళిపోతున్నాయి, ఋతువులు గడుస్తున్నాయి, మళ్ళీ మళ్ళీ మన కాలం కరిగిపోతోంది, ఆయుః గచ్చతి ఆయుర్దాయం పోతోంది, రోజు రోజుకి ఆయువు వెళ్ళిపోతుంది కదా. మనం పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే గిట్టే రోజు దగ్గరకు వస్తుంది అని అర్థం. తెలియక నా పుట్టినరోజు అయి నా పుట్టినరోజు అయి అని కేకు కోస్తున్నావు, కేక్ కోసి దీపం అర్పుతున్నావు. నీ దీపం అర్పడానికి ఆ పైవాడు ఒకడు రెడీగా కూర్చున్నాడు. అందుకే ఈ దీపాలు అర్పడం కాదు, దీపాలు వెలిగించండి. అయినా నా ముంచెతి ఆశావాయు, ఆశ అనేది మాత్రం అంత తేలిగ్గా పోవటంలా, ఆశ విచిత్రమైనది, ఇంకా ఇంకా పెరుగుతుందన్నమాట. చావడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా ఇంకొక 5 ఏళ్ళు బతుకుతానేమో, ఆరోగ్యం బాగుంటుందేమో, మళ్ళీ పద్మాకర్ గారితో కలిసి బదరీ కేదారాల్లో నడిచి పెడతానేమో అనుకుంటాడు. వీడు మొహం రైల్వే స్టేషన్కి నడవలేడు ఆయాసం. అయినా ఇంకేముంది, నేను మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ గురువుగారితో కలిసి చార్ధాముకి వస్తానంటున్నాడు ఒక ఆయన. బొజ్జ పెంచుకుని కదలలేక ఆయాస పడుతున్న వాడికి రేపు పొద్దున్న కొత్తగా వచ్చేది ఏముంటుంది? రోజు గడిచే కొద్దీ ఆరోగ్యం తరిగిపోతుంది, ఆయువు తొరుగుతోంది, ఓపిక పోతుంది, ఆశ పోదు. నా నసీబు మారకపోతుందా, నేను ఏమన్నా గొప్పవాడిని కాకపోతానా అనుకుంటా టీపిచ్చాడు. రేపేముంటుందో తెలియకపోయినా ఆశ అనేది ఒక్కటి పోతుందా ఆలోచించండి ఒకసారి. ఇంకా రోజులు బాగుపడతాయని, ఇంకా ధనం సంపాదిస్తామని, సుఖాలు పొందుతామని అనుకుంటాడు. ఎక్కడుంది సుఖం? క్రమంగా మనిషి తనను తాను మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఈ ఆశ నుంచి నువ్వు జాగ్రత్తగా బయటపడు. ఆశాపాశం మహాభయంకరమైనది. సప్త సముద్రాలతో కూడిన భూమండలం అంతా నీ చేతికొచ్చినా ఇంకేదో రావాలి, ఇంకేదో రావాలి, రావాలనుకుంటూనే ఉంటాడు. ఆయువు నశించిపోతున్నా నశించలేదని అనుకుంటా టీపిచ్చాడు. అందుకని నాయన, కాలము ఒక్క క్షణములో మనల్ని పట్టుకుపోతున్నది, ఇది తెలుసుకో. కనులు మూసి తెరిచేలోపు నువ్వు ఉండవు, అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకో. చాలా జాగ్రత్తగా మన జీవిత యొక్క సత్యాన్ని చెప్పాడు ఆయన. ఇంత క్షణంలో ఇలా అయిపోతానని అనుకోలేదు. ఉదంకుడని ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప గురుభక్తి కలిగినవాడు, క్షణికోద్రేకం కలిగినవాడు, కోపం వల్ల జీవితం పాడు చేసుకున్నవాడు ఉదంకుడు. కానీ గురుభక్తి వల్ల పతనమయ్యి కూడా మళ్ళీ ఉద్ధరింపబడినవాడు ఉదంకుడే. పూర్వం గౌతముడు అని ఒక ఋషి ఉండేవాడు. ఈ గౌతముడికే పైలుడు అని కూడా పేరు. ఈ పైలుడు లేక గౌతముడు అనే ఆయన దగ్గర ఒక శిష్యుడు చేరాడు. ఈ శిష్యుడి పేరు ఉదంకుడు. గురువుగారికి 1000 సంవత్సరములు చాకరీ చేశాట. ఇతని కళ్ళ ముందు గురువుగారి యొక్క గురుకులంలో ఎంతోమంది శిష్యులు చేరారు, చదువుకున్నారు, పండితులై వెళ్ళిపోయారు. కానీ గురువుగారు వీడికి ఏం పాఠం చెప్పలేదు, వీడు గురువుగారికి సేవ చేయటం మానలేదు. రోజు అడవికి వెళ్ళడం, కట్టెలు కొట్టడం, ఆ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకోవడం, తెచ్చి గురువుగారి పాదాల దగ్గర పారేయడం, గురువుగారి భార్య పెట్టిన అన్నం తినడం, గురువుగారు ఏమన్నా చదువు చెబుతారేమో అని చూస్తే నేను చెప్పేవాడు కాదు, వెళ్ళు ఆవుల్ని చూసుకో, గేదెల్ని చూసుకో, పొలం పనులు చూసుకో, కట్టెలు కొట్టి తీసుకురా అని ఇంటి పనులు చెప్పేవాడు తప్ప ఒక్కనాడు కూడా అయ్యుండ అరులకు చెప్పరా, డుకురణ్ కరణి అనే సూత్రం చెప్పలేదు పాపం. ఇలా ఉండగా ఒకసారి ఈయన అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకుని, నెత్తి మీద పెట్టుకునేటప్పుడేమో పొరపాటున ఒక విషయం మర్చిపోయాడు. ఎప్పుడూ కూడా కట్టెల మోపు నెత్తి మీద పెట్టుకునేటప్పుడు ఏం చేస్తారంటే తలపాగా పెట్టుకుంటారు. ఈ కండువ ఉంటుంది కదా, దాని ఇలా పాగా కింద గుండ్రంగా చుట్టి ఆ గుండ్రని పాగా నెత్తి మీద పెట్టుకుని కట్టెలు పెట్టుకుంటే నెత్తికి ఆ కట్టెలు గుచ్చుకోవు, మొయ్యడం తేలిక, కొంచెం జుట్టు కూడా ఇరుక్కోదు. కానీ ఒకరోజున ఏం జరిగిందంటే వయస్సు పెరగడం వల్ల కట్టెల మోపు నెత్తి మీద డైరెక్ట్గా పెట్టుకున్నాడు, తలపాగా చుట్టకుండా పెట్టుకున్నాడు. ఇంటికి రాగానే కట్టెల మోపు తీసి కింద వేసేలోపు ఈయనకి జడలు ఉండేవి, అట్లగట్టిన జడలు. ఈ జడల్లో ఒకటి కట్టెల్లో ఇరుక్కుపోయింది, ఇరుక్కుపోయింది చూసుకోకుండా గట్టిగా అలా కింద పారేశాడు ఈ కట్టెల మోపు. దాంతో ఈ జడ జడంతా తెగి పడిపోయింది కింద. ఈ జడల్లో ఒక జడ కట్టెల మోపులో ఇరుక్కుని ఈయన కింద పారేస్తుంటే తెగి కింద పడింది. బాబోయ్ అన్నాడు వాడు అని కట్టెల మోపుకే చూశాడు. ఆ కట్టెల మోపులో జడ కనపడింది. ఇంకా జడ తొడగానే వీడు, అమ్మో అయ్యో గురువుగారోయ్ గురువు పత్నోయ్ అని ఆడవడం మొదలెట్టాడు. ఇదేంట్రా ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడని గురువుగారి భార్య వచ్చింది. ఏన్నైనా ఏడుస్తున్నావు అంటే జడ తెగిపోయింది అన్నట్ట. జడ తెగిపోతే వస్తుంది లేరా నీకు, దానికోసం ఎందుకు ఏడుస్తున్నావు అంటే అందుకు కాదండి అన్నాడు. ఎందుకో చెప్పేనా ఏడు, ఏడ్చేనా చెప్పు అంది ఆవిడ. అప్పుడు వాడు కొంచెం తనను తాను ఓదార్చుకుని, ఏడు పాపి అమ్మా జడ చూశారా తెల్లగా మారిపోయింది, అంటే నా జుట్టు అంతా నెరిసిపోయింది, జుట్టు నెరిసిపోయి ఆ జుట్టు ఎలా ఉందో కూడా నేను చూసుకోకపోవడం వల్ల నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ జడల్లో ఒక జడ కట్టెల్లో ఇరుక్కుని తెగి కింద పడగానే దాన్ని చూశాను, మరీ బొత్తిగా తెల్లగా హిమాలయ పర్వతంలో ఉంది. అంటే నేను ముసలాండి అయిపోయాను అన్నమాట, గురువుగారికి నా మీద జాలి లేదు. ఎంతోమంది శిష్యులకి పాఠం చెప్పి వారందరినీ ఉద్ధరించి ఉద్యోగాలు ఇచ్చి పంపాడు. నేను 1000 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను, ముసలాండి అయిపోయాను, ఇక నాకు ఈ వయసులో చదువు రాదు, ఈ వయసులో పిల్లనెవరిస్తారు అన్నాడు. పైగా అది కూడా మాయదారి గొడవ. ఈ వయసులో నాకు పిల్లని ఎవరు ఇస్తారు, నా బతుకులు అయిపోయిందని ఏడిస్తే పాప ఆవిడికి జాలి కలిగి యావండో అని భర్త గారిని పిలిచింది. అందరినీ ఉద్ధరించి శిష్యుణ్ణి ఎందుకు పట్టించుకోలేదు అనగా, అప్పుడు ఆయన, నాయన నేను కావాలనే కొన్ని కారణముల చేత నిన్ను పరీక్షించాను, 1000 సంవత్సరముల పాటు విసుగు లేకుండా గురుభక్తితో నువ్వు ఈ పని చేసావు, ఈ పని చేయటం వల్ల కాలం అంటే ఏమిటో నీకు తెలిసింది, అంటే రోజులు గడుస్తున్నాయి, గడిస్తే శరీరంలో అవయవాలు మార్పుకి గురవుతాయి, జుట్టు నెరుస్తుంది, దంతాలు ఓడిపోతాయి, ముక్కులు కళ్ళు కీళ్ళు కాళ్ళు ఒళ్ళు పళ్ళు అన్నీ కూడా మారిపోతాయి, ఈ సత్యం నీకు తెలిసింది, కానీ నీ దగ్గర గురుభక్తి ఒకటి ఉంది కదా, గురుభక్తి వల్ల క్షణాలలో నీకు నవయౌవనం ఇస్తున్నాను, ఈ రోజు నుంచి నువ్వు చచ్చేదాకా 30 ఏళ్ల కుర్రాడు అయిపోతావు అని కుర్రాడి కింద మార్చేశాడు, తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఉదంకుడి కథ మీరు ఆదిపర్వంలో విన్నారు, జనమేజయ మహారాజు గారి చేత యాగం చేయించింది ఈయనే, కానీ ముసలివాడైపోయాడు. ఆయన అంటాడనమాట, ఆహా రోజులు గడిచే కొద్దీ శరీరంలో ఎన్ని మార్పులు వస్తాయి, కట్టెల మోపు సునాయాసంగా తెచ్చే నేను రోజులు గడిచే కొద్దీ పూర్వంలో తేలేకపోయేవాణ్ణి, నడవలేకపోయేవాణ్ణి, నడిస్తే ఆయాసం వచ్చేది, ఏ పనులు చేయలేకపోయాను, అమ్మగారు పెట్టిన అన్నం కూడా నమిలి మింగలేకపోయానని బాధపడేవాడు వాడు. ఈ శ్లోకం ఈ గేయం అనుక్షణం గుర్తుపెట్టుకుంటే మనం ఏ విధమైన దురహంకారం పొందం, ఆశ మనల్ని విడిచిపెడుతుంది. ఓ పక్కన వయస్సు ఉడుగుతోంది, కాలం గడుస్తోంది, శరీరం పాడైపోతోంది, కానీ ఇంకా నా జీవితం బాగుపడదా, రేపు పొద్దున్న నేను ఏదైనా సుఖం పొందకపోతానా అనుకుంటాడు ఈ పిచ్చాడు. ఈ సుఖ అపేక్ష విడిచిపెట్టి ఆయువు తరిగిపోతోందని గ్రహించి ఏ క్షణంలో అయినా మృత్యువు దగ్గరకు వస్తుందని తెలుసుకుని నిత్యం గోవింద 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 అని గోవిందుని భజించు అన్నాడు ఈ 12వ దాంట్లో. ఇప్పుడు 13వ దాంట్లో, కాతే కాంత ధనగత చింత వాతుల కింతవ నాస్తి నియంత త్రిజగతి సంజన సంగతి రేఖ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవతరణే నౌక. అన్నిటికీ మళ్ళీ భజగోవిందం చేర్చుకోవాలి. నాయన ఈసారి శంకరుల వారు మూఢ అనలేదండోయ్, వాతుల అని సంబోధించాడు. వాతుల తవ కిం న అస్తి నియంత అని. వాతులుడు అనే శబ్దం సాధారణంగా మూర్ఖులకి వాడతారు, కానీ కేవలం మూర్ఖుడి కోసమైతే వాతులు అన్నారు. ఇంద్రియముల మీద పట్టు లేనివాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడిని వాతుల అంటారు. వాతుల శబ్దం ఎవరికి వాడాలో వ్యాకరణం చెబుతున్నది, శంకరుడు చెప్పాడు, ఆధ్యాత్మ గ్రంథాలు చెప్పారు. ఒక ఆయనకు ఒళ్ళంతా రోగం, షుగర్ రోగం, తీపి తింటే వాడికి ప్రమాదం, తీపి తినద్దని డాక్టర్ హెచ్చరించాడు. ఎదురుగుండా మంచి లడ్డూలు, మైసూరు పాకం, మళ్ళీ మంచి నెయ్యితో ఘుమఘుమలాడే కల్తీ లేని నెయ్యితో తయారు చేయబడిన శాల్తీ కనబడుతూ ఉంటే, అప్పుడు వాడు దాని మీద ఏ వ్యామోహం పొందకుండా ఉంటే వాడు అవాతులుడు. షుగరు ఎక్కువగా ఉంది, తీపి తింటే చచ్చిపోతాడు, అయినా ఇంద్రియ నిగ్రహం లేక ఉంటే ఉందిలేండి రోగం, ట్యాబ్లెట్ వేసుకు తినేద్దాం ఈ పూటకి అని టపాటపా మైసూరు పాకమో లడ్డూయో తిన్నాడంటే వాణ్ణి వాతుల అంటే, అనారోగ్యం వచ్చి నువ్వు చచ్చిపోతున్నా నీకు ఇంద్రియముల మీద నిగ్రహం లేదు, పటుత్వం లేదని అర్థం. అలాంటి వాడిని మూర్ఖుడని అంటారు. కొందరికి బీపీ ఉంది, ఉప్పు తింటే పడదు, అలాంటప్పుడు వాడు ఉప్పు అదుపులో పెట్టాలి. చెవులు వినపడడం లేదు, అటువంటిప్పుడు బండి మీద ప్రయాణం చేయకూడదు, ఎందుకు వెనకాతల హార్న్ కొట్టిన వాడికి వినపట్టలేదు కనుక. తన ఇంద్రియములు తనకి సహకరించకపోయినా ఆహారం మీద నియంత్రణ లేకపోవటం, నిద్ర మీద నియంత్రణ లేకపోవటం, లేదా కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవటం, వస్తువుల మీద వ్యామోహం పెంచుకోవటం, ఈ లక్షణములున్నవాడిని వాతుల అంటారు. పగటిపూట ఎక్కువసేపు పడుకోకూడదు తెలుసు, కొంతమంది ఏమిటో తెలియదు, 2 అడుగులు నడుస్తారు వచ్చి మంచం మీద పడుకుంటారు. ఏమన్నంటే నేను నిద్రపోలేదు అంటారు. నిద్రపోవడం కదా అసలు, మంచం మీద పడుకోవడం పెద్ద దరిద్రం అంట, రోగం అంటది. 24 గంటలు మంచం మీద ఉన్నటువంటి వాడిని లక్ష్మీదేవి ఎంత గొప్పవాడిని నేను విడిచిపెడతానంది. అలిసిపోయినప్పుడు 1 గంట పడుకుని నిద్రపో, లే ఇంకా తర్వాత అస్తమానం పడుకోకు, ఎప్పుడు మంచం మీద అలా పడుకుని కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చేతులలో కొట్టుకుంటూ వాడికి అన్నం దొరికిందా, వీడికి పెన్షన్ పెరిగిందా అనుకుంటే అది పరమ నీచమైన లక్షణం అంట, అదొక అనారోగ్యం అంట. నేను తిట్టానని మీరు ఏమన్నా అనుకున్నా పర్వాలేదు, కానీ ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అలా 24 గంటలు మంచం మీద పడుకునేవాడు, ఇంద్రియ నిగ్రహం లేనివాడు, తినే పదార్థముల మీద నియంత్రణ లేనివాడు, దొరికింది కదా అని అడ్డమైన గడ్డి తినేవాడు, లభించింది కదా అని సుఖాల వెంట పడేవాడు, వీళ్ళందరినీ వాతుల అని పిలుస్తారు. ఇప్పుడు అందులోంచి మనం బయటపడాలి. హాయిగా పరుపు వేశారు కదా అని 24 గంటలు పడుకోకూడదు. పిండి వంటలు ఉన్నాయి కదా అని మన శరీరమునకు ఎంత అవసరమో అంతే తినాలి కానీ అంతకంటే ఎక్కువ తినకూడదు. దొరికే ఈ లడ్డూలు తినేస్తావా? లడ్డు ఫుడ్ కింద తింటే ఆ తర్వాత గడ్డు సమస్య వచ్చి పడుతుంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇష్టపోతే తినకూడదు. పకోడీలు జీడిపప్పుతో చేయించి పెట్టారు కదా డాక్టర్ గారు శుభ్రంగా ఉండరాజవరంలోనని తిన్నామంటే గుండ్రంగా తయారవుతాం.